ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిర్మలి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యేక కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. మరి ఈనాడు మనతో పాటుగా శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమంలో పాల్గొనడానికి రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ ఎంతో సుపరిచితులు శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి మనతో పాటు వచ్చి ఉన్నారు. సాయిరాం.
సాయిరాం గణేష్. మన శ్రోతలందరికీ సాయిరాం.
అయితే ఈనాటి కార్యక్రమం మనం ప్రారంభించే ముందు మనందరం మన శ్రోతలందరితో పాటు కలిసికట్టుగా స్వామివారి దివ్య చరణాలకి ప్రణామములు సమర్పించుకుందాం. శ్రోతలందరికీ గుర్తున్నట్లయితే గత కొన్ని భాగాలలో మనం భగవంతుడికి అర్పించుకోవలసిన అష్ట విధములైన పుష్పాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం, శాంతి పుష్పం, ఇలా వివిధ రకాలుగా 8 పుష్పాలను మనం భగవంతునికి అర్పిస్తూ వచ్చాము. ఆ పరంపరలో క్రిందటిసారి మనం మాట్లాడుకున్నప్పుడు క్షమాపుష్పం గురించి కొంచెం ప్రస్తావించుకున్నాం. ఒక భాగంలో అది పూర్తి కాని అంశం కాబట్టి ఈ భాగంలో కూడా మనం క్షమ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు స్వామి చెప్పిన ఉపన్యాసాలలో పేర్కొనబడిన కొన్ని విషయాలను మనం మళ్లీ స్మరణకు తెచ్చుకుంటూ ఆ క్షమను మనం జీవితంలో ఏ విధంగా అలవర్చుకోవచ్చు అనే విషయాల్ని మనం ఈనాటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిందటి భాగంలో మనం క్షమ యొక్క నిర్వచనం, సాధన ద్వారా ఏ విధంగా క్షమను మనం జీవితంలో అలవర్చుకోవచ్చు, ఎలా క్షమను ఆచరణలో పెట్టగలం అనే విషయాలను తెలుసుకున్నాం. ఈనాడు మనం కొంచెం ముందుకు వెళ్తూ ఆ ప్రయత్నంలో ముందుగా స్వామి చెప్పిన ఒక్క విషయాన్ని మనం మననం చేసుకుందాం. లలిత గారు, క్షమ మనకు శ్వాస వంటిది, క్షమ లేని మనిషి శవంతో సమానమన్నారు స్వామి. క్షమలేమి జీవితం నిరర్థకమని కూడా, క్షమ అనే గుణాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని స్వామి మనకి పలుమార్లు చెప్పారు. ఏమంటారు లలిత గారు?
నిజం గణేష్, స్వామి చెప్పిన ప్రకారం క్షమ అనేది ఎంతో ఉన్నతమైన గుణమే కాదు, అది మనందరం పెంపొందించుకోవాల్సిన గుణం అని కూడా చెప్తూ ఒకసారి స్వామి చిన్న కథ చెప్పారు. మన రామకథ రసవాహినిలో మనకి దొరుకుతుంది. రామరావణ యుద్ధం జరిగే సమయంలో ఒకరోజు విభీషణుల వారు శ్రీరాముని దగ్గరకు వచ్చి, ఇవాళ ఒక వీరుడు వస్తున్నాడు యుద్దానికి, అతను ఎంతో పరాక్రమశాలి, మహాబలవంతుడు, మనం ఎలాగైనా అతన్ని గెలవాలి అని చెప్పారట. శ్రీరాములు ఆయన విభీషణుల వారికి లంకల్లో అందరి గురించి తెలుసు కాబట్టి ఈయన ఇంత గట్టిగా చెప్తున్నారంటే మనం కొంచెం జాగ్రత్త పడాలని చెప్పి ఆయనే స్వయంగా యుద్దానికి వెళ్లి ఒకే ఒక బాణంతో ఆ వీరుణ్ణి నేలకూల్చారట. అది జరిగిన వెంటనే విభీషణుల వారు అతని దగ్గరికి, ఆ వీరుడి దగ్గరికి, నేలకొరిగిన వీరుడి దగ్గరికి వెళ్లి కూర్చుని చాలా బాధపడుతున్నారట. ఆయన కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, దుఃఖిస్తున్నారనమాట. అయితే శ్రీరాముడు వచ్చి అడిగారట, నువ్వే చెప్పావు ఇతన్ని గెలవాలి మనం అని, మళ్ళీ నువ్వే బాధపడుతున్నావు, ఏం జరిగింది అని. అంటే విభీషణుల వారు అప్పుడు చెప్పారట, స్వామి ఇతని పేరు నీలుడు, ఎంతో పరాక్రమవంతుడు, స్వయంగా నా కుమారుడు, నా కొడుకు ఇతను, ఇతన్ని ఎందుకు నేను మీతో చెప్పానంటే ఇతన్ని మనం గెలవాలి అని, అతడు రావణుడి పక్షంలో యుద్దం చేస్తున్నాడు, అధర్మబద్దమైన యుద్దం చేస్తున్నాడు, అందుకని అతన్ని గెలవాలని చెప్పాక, అయినా కూడా స్వయంగా నా పుత్రుడు, నా కుమారుడు కాబట్టి అతను ఇలాగ మరణించడం చూస్తే నాకు చాలా కష్టంగా ఉంది, బాధగా ఉంది, ఇలాంటి సుఖదుఖాలకి అతీతంగా నేను వెళ్లగలిగే సహనాన్ని, క్షమని నాకు ప్రసాదించు తండ్రి అని ఆయన శ్రీరాముణ్ణి వేడుకున్నారట. అంతేకాదు విభీషణులు ఇంకా ముందుకు వెళ్లి చెప్పారట, స్వామి క్షమాగుణం ఉంటే ఏదైనా సాధించవచ్చు, క్షమే నాకు దేవుడు, క్షమే నాకు రాముడు, క్షమే నా సత్యం ధర్మం, ఈ సత్యాన్ని నేను మరవకుండా ఉండేలాగా చూడు తండ్రి అని ఆయన ప్రార్థించారట. ఈ విషయాన్ని చెప్పి స్వామి చెప్పారు, ఎంత ఉన్నతమైన ప్రార్థన విభీషణుడిది, ఆ క్షమాగుణం కావాలని ప్రార్థించాడు అంత కష్టంలో ఉండి కూడా. సో ఇటువంటి క్షమాగుణం ఉంటే మనం దేన్నైనా అధిగమించి ముందుకు వెళ్లగలం. అదే ఆ క్షమాగుణాన్ని ఒక క్షణం మర్చిపోయినా కూడా ఎంతటి గొప్పవారైనా ఈ ప్రాపంచిక సుఖదుఖాలనే వలయంలో పడిపోతాము అని చెప్తూ స్వామి ఈ విషయాన్ని చెప్పారనమాట.
మీరు విభీషణుడి గురించి చెప్పినప్పుడు ఇదే రామకథ రసవాహినిలో ఈ అంశాన్ని స్వామి చెప్తారు. విభీషణుడు మరి సాక్షాత్తు రాముడి దగ్గరికి వెళ్లగలిగాడంటే దానికి తను ముందరి నుంచి ఎంతో సాధన చేసి ఉండాలి. ఎందుకంటే రావణుడి కొలువులో ఉన్నాడు, ఆ రాక్షసుల చుట్టూ ఉన్నాడు. హనుమంతుడు ఎప్పుడైతే సీతమ్మ జాడ తెలుసుకోవడానికి లంకకు వెళ్తాడో ఆ సమయంలో విభీషణుడు రాముడికి ప్రార్థన చేసుకుంటూ కనిపిస్తాడనమాట. వెళ్లి సంభాషణ జరుపుతాడు విభీషణుడితో. జరిపే సమయంలో తను ఏం తెలుసుకుంటాడంటే విభీషణుడు నిరంతరం రామధ్యానంలో ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు కొన్ని సలహాలు ఇస్తాడనమాట, నువ్వు ఇప్పటిదాకా రాముని ధ్యానిస్తున్నావు కేవలం, ఇప్పుడు రామ సేవ కూడా నువ్వు చెయ్యి అని చెప్తూ ఒక మాట అంటాడట. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అంత రాక్షసుల మధ్య విభీషణుడు జీవిస్తూ కూడా ఈ గుణాన్ని ఏ విధంగా అలవర్చుకున్నాడో చెప్తుందనమాట ఈ అంశం. హనుమంతుడు అంటాడు, విభీషణ నువ్వు 32 పళ్ళ మధ్యలో ఉన్న 4తో సమానంగా నేను పోలుస్తున్నాను. ఎందుకంటే ఆ 32 పళ్ళు ఈ రాక్షసులతో సమానం. ఆ 4 ఎంత జాగ్రత్తగా ఆ 32 పళ్ళు మధ్యలో ఉన్నప్పటికీ ఏమాత్రం నొప్పి కలగకుండా దానికి అది తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 4 చేయవలసినవి 2 పనులు ఉంటాయి, ఒకటి తినడం, ఇంకొకటి మాట్లాడడం. తినేటప్పుడు తను ఏం తీసుకుంటున్నాడో, ఏ సాత్విక ఆహారాన్ని తీసుకుంటున్నాడు అనేది జాగ్రత్త పడాలి. అది కాకుండా రామనామ జపాన్ని చేస్తూ ఉండాలి. రావణుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా తన హద్దు మీరి దాటకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇన్ని విషయాలు తన జీవితంలో సాధన చేస్తూ వచ్చాడు అని చెప్తూ హనుమంతుడు అంటాడు, విభీషణ నువ్వేమీ భయపడకు, నువ్వు బాధపడకు, విచారించద్దు. ఎందుకంటే ఈ 32 పళ్ళు ముందు రాలిపోతాయి, 4కు మాత్రం ఏం కాదు. ఫస్ట్ రాలిపోయేది ఆ 32
పళ్ళు.
అప్పుడు ఆ 32 పళ్ళు ఎప్పుడైతే రాలిపోతాయో నీకు సాక్షాత్ రామదర్శనం కలుగుతుంది, నువ్వేమీ విచారించద్దు అని చెప్పి ఆయన నిత్య జీవితంలో అలవర్చుకున్న ఆ క్షమాగుణానికి ఎంతో ఆనందపడ్డాడు హనుమంతుడు. ఇది స్వామి తమ ఉపన్యాసంలో చెప్పారు.
అవును, అది ఎంతో గొప్ప విషయం కదా గణేష్. మనం ఆలోచిస్తే విభీషణుడు ఉన్నది అధర్మపరుల మధ్య.
అవును,
వాళ్లలో ఎవరు ధర్మాత్ములు ధర్మపరులు లేరు అక్కడ ఆ రాజ్యంలోనే. దానికి రాజు అందరికంటే గొప్ప అధర్మపరుడు నిజంగా మాట్లాడాలంటే. అతను చేసినవి ఎంతో తెలుసుకున్న ఐ మీన్ చదువుకున్నవాడు విద్య ఉన్నవాడైనా కూడా ఏది పాటించలేదు కదా. పాటించలేని విద్యా జ్ఞానం ప్రయోజనం లేనివి. అటువంటి రాజు అటువంటి రాజ్యంలో అటువంటి ప్రజల మధ్య ఉంటూ కూడా అవి ఏవి తనని అంటకుండా జాగ్రత్త పడడమే కాకుండా దానికి ఆపోజిట్ గా అంటే వ్యతిరేకమైన గుణం ఏంటంటే ధర్మగుణం. ఆ ధర్మాన్ని అవలంబిస్తూ క్షమాగుణాన్ని పెంపొందించుకుంటూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఋషుల మధ్యలో ఉంటూ ఇలా ఉండడం గొప్ప విషయం కాదు,
అది సాధనే కాదు,
సాధన కాదు. అటువంటి వారి మధ్యలో ఉంటూ కూడా ఇలా ఉండగలగడం అనేది చాలా గొప్ప సాధన. సో అయితే మరి ఇలాంటి సాధన చెయ్యాలంటే ఈ క్షమాగుణాన్ని సాధించాలంటే మనకు అవసరమైనవి ఏమిటి, మనకు కావలసిన లక్షణాలు ఏమిటి అనేది మనం చూస్తే ముఖ్యంగా మనకి రెండు కనిపిస్తాయి. ఒకటి ప్రేమ, ఇంకొకటి సహనం. ఈ ప్రేమ సహనం అనే రెండు గుణాలు ఉంటే మనం ఈ క్షమాగుణాన్ని పెంపొందించుకోవచ్చు, అభివృద్ది చేసుకోవచ్చు కొద్దిగా సులభంగా. ఎందుకంటే ఈ సహనం అనేది మనకి ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తినిస్తుంది. అండ్ ప్రేమ ఉంటే ఎటువంటి వారినైనా క్షమిస్తాం మనం. ఎలాంటి తప్పు చేసినా ఎదుటి వారిని క్షమించగలిగే శక్తి ప్రేమ వల్లే వస్తుంది. ఇప్పుడు మనకి మంచి ఉదాహరణ దీనికి మన మీకు తెలిసే ఉంటుంది, క్షమయా ధరిత్రి అంటారు. అంటే భూమాతంత క్షమాగుణం ఉన్నది అని. అది కూడా స్త్రీతో పోల్చారు చూడండి. అలా ఎందుకు అని ఆలోచిస్తే స్త్రీకి సహజంగా క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ ఉమెన్ ఇస్ ఎ మదర్ అట్ హార్ట్. అంటే ఆ మాతృత్వ భావన అనేది ప్రతి స్త్రీలో అంతర్లీనంగా ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డని చూసే పద్ధతి చూడండి, ఎంత ప్రేమ ఉంటే ఎటువంటి పనైనా చేస్తుంది తల్లి బిడ్డ కోసం, పుట్టిన బిడ్డ కోసం ఎలాంటి పనైనా చేస్తుంది. జనరల్ గా మనం ఎవరికి చేయని పనులు కూడా బిడ్డ కోసం తల్లి చేస్తుంది. అంతేకాదు తెలియక కడుపులో ఉన్నప్పుడు తన్నుల్ని భరించడమే కాదు, తెలిసి చేసే తప్పుల్ని కూడా
క్షమిస్తుంది.
ఆ క్షమ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ అంతులేని ప్రేమ వల్ల వస్తుంది. తల్లికి తన బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల ఎటువంటి తప్పునైనా క్షమించి మళ్లీ మళ్లీ అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది మంచి మార్గంలో పెట్టడానికి, మంచి బుద్ధి నేర్పించడానికి. సో ఈ ప్రేమ సహనం అనే రెండు గుణాలు ఉంటే క్షమాగుణాన్ని కొద్దిగా త్వరగా అభివృద్ది పరుచుకోవచ్చు అని అనిపిస్తుంది.
మీరు ఈ సహనం ప్రేమ అంటున్నారు కదా, మేము కాలేజ్ హాస్టల్లో చదివినప్పుడు ఒకసారి స్వామిని కొంతమంది విద్యార్థులు ఇంటర్వ్యూలో అడిగారనమాట, స్వామి మేము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏ విధమైనటువంటి సాధనలు చేయాలి అని స్వామిని ప్రశ్నించారు పిల్లలు. స్వామి ఒకే ఒక్క మాట చెప్పారు, పిల్లలు మీరు హాస్టల్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చెప్పిన ఆ షెడ్యూల్, ఆ దినచర్యని పర్ఫెక్ట్ గా మీరు ఎప్పుడైతే ఫాలో చేస్తారో మీకు ఆటోమేటిక్ గా ఇంకే సాధనలు అవసరం లేదు అని చెప్పారనమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే మేము కాలేజ్ హాస్టల్ లైఫ్ లో ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో పిల్లలే చూసుకోవాలి. ఒక పిల్లాడికి ఏ కష్టం వచ్చినా, ఒకవేళ హాస్పిటలైజ్ అయినా ఒక అబ్బాయి, ఆ అబ్బాయితో పాటు వాళ్ల రూమ్మేట్స్ అందరూ షేర్ చేసుకుంటారనమాట. ఆ అబ్బాయిని చూసుకోవలసిన టర్న్స్ తీసుకుని రాత్రంతా మేల్కొనుండి పిల్లలకి సాయం చేస్తూ, అండ్ ఏ కార్యక్రమం మందిరంలో చేయాలన్నా సరే మొత్తం పిల్లలందరూ కలిసి చేస్తారు స్వామికి. అప్పుడప్పుడు ఏమవుతుంది, స్వామి ఆ కార్యక్రమాన్ని చూడరు. చూడకపోయినా పిల్లలు ఏమాత్రం బాధపడకుండా ఇది స్వామివారు మాకు ఇచ్చే ప్రసాదం, ఇది మా మంచి కోసమే అన్న యాక్సెప్టెన్స్ పిల్లల్లో అలవర్చిపోతుందన్నమాట. అందుకే ఆ శక్తి అండ్ ఆ దినచర్య స్వామి తనకు తానుగా పేపర్ మీద పెట్టారు. ప్రతి పొద్దున్న 5 గంటలకి సుప్రభాతం నుంచి రాత్రి 10 గంటలకి నైట్ ప్రేయర్ క్షమాప్రార్థనా మంత్రం వరకు స్వామి స్వయంగా చేత్తో రాశారు ఆ టైం టేబుల్ ని. సో మరి దాంట్లో ఎంతో ఆలోచన వెళ్ళుంటుంది, పిల్లలకి ఏది మంచిది, దేని తర్వాత ఏది పెడితే వాళ్ళ అభివృద్దిలోకి వస్తారు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఎవరైతే పాస్అవుట్ అయ్యి వెళ్తున్నారో ఈ హాస్టల్ లైఫ్ ని మించిన లైఫ్ ఇంకొకటి లేదు, దానివల్ల ఏ పరిస్థితుల్లోనన్నా అడ్జస్ట్ అయిపోయే అవకాశం దొరుకుతుంది మాకు అని చెప్పేవారు అన్నమాట.
సో ఈ ఈ హాస్టల్ లైఫ్ అనేది బయట ప్రపంచంలో వెళ్లి బతకడానికి ముందర ఫౌండేషన్ స్టోన్ లాగా.
ఎందుకంటే ఇప్పుడు 14 మంది ఒక రూమ్ లో ఉంటున్నారు పిల్లలు, ఆ 14 మంది 14 వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తారు కంట్రీలో. సో ఒక్కొక్కడికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది, ఒకటితో ఒకటి పడకపోవచ్చు. కానీ ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ మనిషిలో పరిపూర్ణమైన మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వస్తారు, వాళ్లలో పేషెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కొంతమంది ఇంగ్లీష్ భాష రాని వాళ్ళు ఉంటారు, వాళ్లకి వచ్చిన వాళ్ళు నేర్పుతూ ఉంటారు. ఆ ప్రేమ అనురాగాలతో ఆ యువ వయసు నుంచే స్వామి ఇలా అలవర్చుకోవడం నేర్పిస్తారనమాట. ఈ సహనం ప్రేమ అన్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది.
అవును, చాలా నిజం అది, దట్ ఈస్ వెరీ కరెక్ట్. అడ్జస్ట్మెంట్, యాక్సెప్టెన్స్ మీరు అన్నట్టు, ఒక మనిషిని ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేయగలగాలి.
అవును,
అలా ముందర అలా చేస్తేనే వాళ్లలో ఏమైనా మార్పులు రావాలంటే వచ్చే అవకాశం ఉంది. కానీ నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పి వదిలేస్తే దానివల్ల మనకేమీ వాళ్ళకి ప్రయోజనం లేదు, మనకి లాభం లేదు.
అసలు సాధన అంటే ఏమీ లేదు
లేదు కదా. సో నలుగురితో కలిసి ఉండడం, నలుగురిలో ఒకళ్ళగా ఉండడం, ఆ సహనం అక్కడి నుంచే మొదలవుతుంది. సో ఇంత ముఖ్యమైన గుణం ఈ క్షమాగుణం అనేది. మరి మనకి కొన్ని కొన్ని గుణాలు మనకి పుట్టుకతోనే వస్తాయి. కొంతమంది బాగా పాడతారు, కొంతమంది ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్స్. కొన్ని వర్చ్యూస్ కూడా పుట్టుకతోనే వస్తాయి. కొంతమంది చూడండి వాళ్ళు చాలా లవింగ్ నేచర్ అనమాట, ఎవరితో అయినా త్వరగా కలిసిపోతారు, వాళ్ళకి కోపం ఎక్కువ రాదు. అది ఇలాంటి గుణాలు కొన్ని వస్తాయి. కానీ ఈ క్షమాగుణం మరి పుట్టుకతో రావాలా? ఇంత ముఖ్యమైన గుణం ఇప్పుడు నాకు లేదంటే నేను ఎలాగో ముందుకు సాగగలను జీవితంలో అంటే, స్వామి మన అదృష్టవశాత్తు ఇది భగవద్వాణి కాబట్టి మనం ఖచ్చితంగా దీని మీద ఫాలో అవ్వచ్చు. స్వామి చెప్పారు ఇది మీరు పెంపొందించుకోవచ్చు, మీరు అభివృద్ధి చేసుకునే గుణం క్షమాగుణం అనేది, అది పుట్టుకతో రావక్కర్లా. కొద్దిగా సాధన చేస్తే ఎవరైనా దీన్ని సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు అని చెప్పారనమాట. మరి నిరంతర సాధన, కానీ ఒకరోజు చేసి రెండు రోజులు మానేయడం కాకుండా అదే దాని మీదే మనం ఫోకస్ పెట్టి దృష్టి నుంచుకుని ఇది నేను సాధించాలి అనే పట్టుదలతో సాధన చెయ్యాలి అని. మరి ఈ దీన్ని సాధించే మార్గం ఏమిటి అంటే, అది కూడా మన స్వామి చెప్పారు, క్షమని క్షమాగుణాన్ని సాధించడానికి రెండే రెండు రిక్వైర్మెంట్స్, రెండు మనకి అవసరం. ఒకటి ధైర్యం, రెండోది భగవంతుడి మీద అచంచలమైన నమ్మకం. ఈ రెండు ఉంటే ఈ గుణాన్ని మీరు సాధించవచ్చు అని చెప్తూ చెప్పారు స్వామి. ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైన గుణాన్ని నేను సాధించుకుంటాను అనే పట్టుదల మనకు ఉండాలట ముందు. నేను ఏదైనా ఏదో ఒక రకంగా ఇది సాధిస్తాను, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను వెను తిరిగి చూడను.
మరి అక్కడే కదా మనకి మన ధ్రువుడి ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. కేవలం తండ్రి ఒడిలో కూర్చోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తను ఎంతో కష్టాలు కోర్చి అడవులకెళ్లి నారాయణమూర్తిని అనుగ్రహం పొందాలన్న ఒకే ఒక్క ధ్యాసతో ఎంత కష్టాలకు ఓర్చి తపస్సు చేసి నారాయణమూర్తి సాక్షాత్కారం పొందుతాడు.
ఏ వయసులో, ఎంతటి వయసులో?
చిన్న
వయసులో.
సో అప్పటి నుంచి తన సాధన మొదలైంది. అదే విధంగా మనం ప్రహ్లాదుని తీసుకున్నాం అనుకోండి, తండ్రి ఇన్ని కష్టాలకి లోను చేసినా తను ఏమాత్రం వెరవకుండా అచంచలమైన భక్తి విశ్వాసాలతో అసలు అది కష్టమనే భావించలేదు ప్రహ్లాదుడు. నారాయణుడు సాక్షాత్తు అక్కడ వైకుంఠం నుంచి దిగి ఎప్పటికప్పుడు పాపం కాపాడుతూ వచ్చాడు ప్రహ్లాదుడిని.
ఆ నమ్మకం ఆయన రప్పించింది. ఇలాగూ మన ప్రతి ఆలోచన, ప్రతి భావం, ప్రతి కర్మ ఇవి ప్రేమ, క్షమ, దయ ఇలాంటి గుణాలతో నిండి ఉంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా అదొక పూజ కిందే మారుతుంది. సో మనం ప్రేమని కొద్దిగా స్వామి ఎప్పుడు చెప్తారు కదా, లవ్ ఆల్ సర్వ్ ఆల్ చెప్పిందే అది, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, అందరినీ ఒకే రకంగా చూడు అని. ఆ ప్రేమకి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి. ఆయన ప్రేమించడం తప్ప
ఇంకేమి
తెలియదు. హీ కెనాట్ నాట్ లవ్. యునో ఇఫ్ దెర్ ఇస్ స్వామి చేయలేదంటూ ఏమైనా ఉంటే ఆయనకి ఎలా ప్రేమించకుండా ఉండాలో తెలియదు. సో ప్రేమకి ఏంటి, ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియదు. దానికి ఇంకో వేరే గుణం కూడా లేదు. ప్రేమకున్న ఒకే ఒక గుణం ప్రేమించడం అంతే. ఇది చిన్న కథ ఉంది గణేష్. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ స్వామిని కదిలిస్తుంది అనేది మన చిన్న కథలో వస్తుంది. ఒక గ్రామానికి ఒక పండితుడు వచ్చాడట. ఆయన గీతా ప్రవచనం చేస్తున్నారట ఆ గ్రామంలో. సో రోజు గ్రామస్తులు వచ్చి కూర్చుని వింటూ ఉండేవారట. ఆయన రెండో రోజు నుంచి చూశారట. మొదటి రోజు వచ్చిన వాళ్లే రెండో రోజు వస్తూ ఉంటారు కదా, 10 రోజుల పాటు వస్తారు అందరూ. రెండో రోజు నుంచి ఒక అతను పాపం చాలా ఏడుస్తున్నట్ట కూర్చుని. అతను ఏంటంటే కొంచెం అంటే పెద్దగా చదువుకున్న అతను కాదు,
పల్లెటూరి
వాడిలాగా ఉన్నాడు. సో ఇతను చూస్తున్నట్ట, నాలుగు రోజులు అయిపోయింది పాప అతను అలా ఏడుస్తూనే ఉన్నాడు, ప్రవచనం జరుగుతున్నంతసేపు ఏడుస్తున్నట్ట. సో ఐదో రోజు అతన్ని దగ్గరికి పిలిచి ఈ పండితుడు అడిగాడట, బాబు నీకేంటి కష్టం, ఏంటి బాధ, నీ బాధ ఏంటో చెప్పు, అంత ఏడుస్తున్నావు, నీకేమైనా అర్థం అవ్వట్లేదా, నేను మళ్లీ చెప్తాను, లేదు నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, నేను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే. అతను చెప్పాట, స్వామి నాకు మీరు చెప్తున్నది పెద్దగా ఏమీ అర్థం అవ్వట్లేదు, కానీ దానికి నేనేమి బాధపడట్లేదు, నా బాధంతా ఒక్కటే స్వామి, ఏమైంది చెప్పు అని అడిగట్టేది. మీరు చెప్తున్నారు ఇది గీతా ప్రవచనం ఇన్ని రోజులు బట్టి, మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పుంటారు ఇలాగే అర్జునుడికి, ఆయనేమో రథంలో కూర్చుని ఉన్నారు, భగవంతుడేమో సారథి ప్లేస్ లో కూర్చుని, ఆయన మెడ వెనక్కి తిప్పి చెప్పుంటారు ఇదంతా. అతన్ని చూస్తూ నా స్వామికి మెడ ఎంత నొప్పి పుట్టిందో ఇన్ని రోజులు గీత చెప్పడానికి అర్జునుడికి, ఆ నొప్పి తలుచుకుంటే నాకు కష్టంగా ఉంది, అందుకని నేను బాధపడుతున్నాను అని చెప్పాట. ఆ ప్రేమ చూడండి ఎంత నిర్మలమైన ప్రేమ. అలాంటి ప్రేమకి మట్టుకే భగవంతుడు లొంగుతాడు, ఆయన ఒంగుతాడు కూడా, అటువంటి ప్రేమ ఉందిరా. సో అలాంటి పరమాత్మ మీద, అందుకనే మరి స్వామిని పరిపూర్ణమైన ప్రేమ స్వరూపులు ప్రేమావతారం అని అంటారు కదా, అలాంటి భగవంతుడి మీద మనకు కనుక సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఇంకా సద్గుణాలన్నీ వాటంతటా అవే వస్తాయి. మనం చేయాల్సింది పెద్దగా ఏం లేదు, ఆయన మీద ఆ నమ్మకాన్ని పెట్టుకోవడం అంతే. దీనికి ప్రథమ సోపానం ఏంటంటే దేవుడి మీద విశ్వాసం.
మరి ఆ విశ్వాసం కలిగినప్పుడే మనకి ఈ శరణాగతి, సంపూర్ణ శరణాగతి అనే తత్వం కూడా మన మనసులో అలవరుస్తుంది. మనకి ఎంతో చక్కని ఉదాహరణ మనం మహాభారతంలో తీసుకున్నట్లయితే, ముందే కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి అన్ని విధాలా నచ్చ చెప్తాడు, నువ్వు కష్టాలు నీకు వస్తాయి తప్పదు, ఇదంతా లోకక్షేమాని కోసం జరుగుతుంది, ధర్మం నిలబడుతుంది తప్పకుండా అని ద్రౌపదికి చెప్తాడనమాట. మరి ఎప్పుడైతే అశ్వత్థాముడు ఉప పాండవుని చంపేస్తాడో నిర్దాక్షిణ్యంగా,
నిద్రలో చంపుతాడు,
ఆ ఎపిసోడ్ ఎప్పుడైతే మనకి స్వామి ఒక అద్భుతమైన ఉపన్యాసంలో ఒక మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ ఉపన్యాసం విన్న తర్వాత మనకి తెలుస్తుంది ద్రౌపదిలో ఎంత విశ్వాసం ఉన్నదో భగవంతుడి మీద, అన్ని మన మంచి కోసమే జరుగుతాయి. అండ్ ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనకి జరిగిన కష్టం అవతరి వాడికి జరగకూడదు అన్న ఆలోచన కూడా మనలో పెంపొందుతుంది అనమాట. మనకి ఉపకారిక ఉపకారం నపకం నపమన్నక చేయ వాడి నేర్పరిసుమతి అంటారు కదా, అంటే మనకి ఉపకారం చేసిన వాడికి మంచి చేయడం పెద్ద గొప్పేం
కాదు,
కానీ అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది క్షమకు ఒక పెద్ద మెట్టు వేసినట్టు అనమాట. మరి స్వామి ద్రౌపది గురించి ఏం చెప్తున్నారో ఈ ఉపన్యాసంలో విందాం.
ఒకనొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా సత్యభామన లేకపోతే జాంబవతియా ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది. ఒకటే జవాబు చెప్పాడు ఆ సభ లోపల కృష్ణుడు,
పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగపోక వారి సేవను చేయగా తీరదనక తనకునున్న దానిచే తృప్తిగనుచునుండు. ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు, అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది. అశ్వత్థామ వచ్చి నిద్రపోతున్నటువంటి కుమారుణ్ణు ఐదు మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు. పోయి చూచింది ద్రౌపది, గుండె పగిలిపోయింది, ఐదు మంది పుత్రులు గొంతులంతా వేరుగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది. పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది. ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు మహాదుర్మార్గుడు, వాణ్ణి పట్టి తీసుకుని వస్తారని చెప్పాడు. బ్రాహ్మణ ఈ పని చేయవలసింది, గురుపుత్రుడా ఈ పని చేయవలసింది అని పట్టుకుని తెచ్చాడు. వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి. ఆమె అశ్వత్థామను చూసేటప్పటికీ పరిగెత్తిపోయి పాదాల పైన పడింది. ఏమని కోరుతుంటుండాలి ఆమె,
పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము
కరుణాసంగములేక శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగా పాడియా. అంతేకాదు ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని లేరు, కించి ద్రోహంబును నీకు చేయరు. బలోచ్చేకంబుతో చీకటి భద్రాశక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో, అకట నీ చేతులెట్లాడెనో. తూచాడు భీముడు పట్టలేని కోపంతో ఉట్టి దుంకాడు. కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతో చెప్పెడిది వెర్రిది ద్రౌపది. కొడుకులు పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది. లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా? విడుమిక వీనిని మీరలో చంపలేని నా పిడికిటిపోటున్నాను చిరము భిన్నము చేసేది సూడు ఇందర్. నా పిడికిటితోనే వాడిని తలను బ్రద్దలు చేసేసిస్తాను. మంచి శాంతి వచనాలు చెప్పింది. అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు. అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది, ఉపాయ మార్గం చెప్పింది.
విశ్వస్తుత్యుడు శక్రసూరుడు మహావీరుండు గోరాసతే అశ్వత్థామ శిరోజము తరగి చూడాంతర్ మహారత్నము శశ్వత్ కీర్తి వెరుంగబుచ్చుకొని పాశవ్రాత బంధములను విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్విభాగము వాసిపో. వెరచిన వాణి దైన్యమున వెదురు నొందిన వాణి నిద్రమై మరచిన వాణి సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి పరచిన వాణి సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి కామినుల సంపుట ధర్మము కాదు ఫల్గుణా సంపుట ధర్మము కాదు ఫల్గుణా.
మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు. ఇది మన క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది. నా కొడుకును చంపిన నాకెంత బాధగా ఉంటాదో, ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా. మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు, ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు. మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది. ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది. కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాల యొక్క గుణములోపైన ఆధారపడి ఉంటుంటాడు. స్త్రీ కూడాను క్షమాగుణాన్ని పెంచుకోవాలి, కూడా పెంచుకోవాలి. కానీ స్త్రీకి చాలా ప్రధానమైనటువంటి గుణం ఆ క్షమాగుణంతో ఎంతైనా కూడా సాధించవచ్చు. ఆ క్షమాగుణమే దైవ గుణము, దైవం యొక్క గిఫ్ట్ ఇది. రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరుల వలె ఏడ్చెనన్నా ఏ తీరు ఎవరు చెప్పగలు అనుభవించుట సిద్ధమన్నా. పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్నా. ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు. కనుకనే జరగవలసింది జరుగుతుంది, ఇదంతా కూడా దైవ సంకల్పమే.
స్వామి ఎంతో చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి బుజ్జగించి చెప్తున్నారు. క్షమాగుణాన్ని అభివృద్ధి చేసుకోండి, అది ఎంతో ముఖ్యమైన విషయం భగవంతుడి దగ్గరికి చేరడానికి.
ఆ విధంగా అర్థమైతే నాకు స్వామి భీముడు పలికిన మాటలు చెప్తున్నప్పుడు వింటే స్వామి పళ్ళు పటపటా కురుగుతున్నట్టు అంత కోపంగా కనిపించింది. అప్పుడు భీముడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో ఆ విధంగానే స్వామి కూడా ఆ అభినయం ఎంత అందంగా చూపించారు చూడండి.
అవును, మరి జగన్నాటక సూత్రధారే కాదు, ఆయన ఎంతో గొప్ప నటుడు కూడా కదా.
అవును.
సో ఈ క్షమాగుణం మరి ఇంత మహోన్నతమైంది భగవంతుని మాటల్లోనే స్వయంగా. అండ్ అది మనల్ని స్వామికి భగవంతుడికే దగ్గరగా తీసుకెళ్తుంది, ఆయన అనుగ్రహాన్ని అభయాన్ని కూడా సంపాదించి పెడుతుంది. మరి అలాంటప్పుడు గణేష్ క్షమాగుణం అనే దాన్ని మనకి అది పాటించడానికి ఏమైనా పరిమితులు ఉన్నాయంటారా, లేదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా క్షమాగుణాన్ని పాటించే తీరాలంటారా?
స్వామి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే ఈ క్షమాగుణం అనేది మనం జీవితంలో పాటిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం మన విచక్షణను ఉపయోగించి ఈ క్షమాగుణాన్ని ఆచరణలో పెట్టాలని చెప్తారు. దానికి ఒక మంచి టూ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఒకటి కృష్ణుడు శిశుపాలుడిది, ఇంకొకటి పృథ్వీరాజు మహమ్మద్ గోరీది. కృష్ణుడు చూడండి, శిశుపాలుడికి 100 తప్పులు చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ 100 తప్పు చేసినప్పుడు ఇంకా వాడు జన్మలో మారడు అన్న ఉద్దేశంతో అది ఫైనలైజ్ చేసుకుని కృష్ణుడు అతన్ని సంహరించాడు. అప్పటి వరకు అంత అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. ఇంకొక వైపు చూడండి, సో కృష్ణుడు అది ఆచరించి చూపించాడు మనకి.
మనం మారడానికి భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటారు,
ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. కానీ పరిస్థితి చేజారిపోయినప్పుడు ఇంకా భగవంతుడు కూడా ఏమి చేయలేడు. మనం మారము అన్న ఉద్దేశం భగవంతుడికి,
మన వల్ల ఇంకొకళ్ళకి కష్టం కూడా కలగకూడదు
కలగకూడదు. ఇంకొక ఉదాహరణ స్వామి చెప్పేది, పృథ్వీరాజు మహమ్మద్ గోరీ ఏం చేశాడంటే 17 సార్లు పృథ్వీరాజు మీదకి దండెత్తుతాడు. దండెత్తినప్పుడు పృథ్వీరాజు పాపం చాలా మంచివాడు, అతను ఎంతో దయతో పృథ్వీరాజుని ఆ 17 సార్లు కూడా విడిచిపెట్టేస్తాడు. ఏంటి, పృథ్వీరాజుకి బాగా తెలుసు ఈ మహమ్మద్ గోరీ అనేవాడు క్రూరుడు, మారడు అని ఖచ్చితంగా తెలుసు, అయినా సరే వదిలేస్తాడు. 18వ సారి ఏమవుతుందంటే జైచంద్ అని పృథ్వీరాజుకి బావవుతాడు, అతనితో చేయి కలిపి మహమ్మద్ గోరీ పృథ్వీరాజుని ఓడించేస్తాడు. అప్పుడు స్వామి ఈ ఉదాహరణ చెప్తూ, అతనికి పిచ్చి కాకపోతే ఆ 17 సార్లు తనని అటాక్ చేసినప్పుడు ఆ 17వ సారి చంపేసి ఉండాల్సింది గోరీని, కానీ ఆ పని చేయలేదు. బుద్ధి లేక ఆ శరణాగతి తత్వం అనుకుని తను వదిలేశాడు అనమాట కరుణను చూపిస్తూ. అలాంటి వాళ్ల మీద ఎప్పుడు మనం కరుణ చూపించకూడదని స్వామి నిక్కచ్చిగా చెప్తున్నారు. అపాత్రత
అర్హత ఉంటేనే అది లభిస్తుంది.
అవును,
అర్హతని బట్టే మనం అందించాలి.
అవును,
అందుకని క్షమాగుణాన్ని కూడా అర్హతని బట్టి నిర్ణయించుకోవాలి.
అవును,
సో ఆ డిస్క్రిమినేషన్, ఆ విచక్షణ జ్ఞానం కూడా మనకి ఉండాలి అని చెప్తున్నారు. ఇది మనం సహనం గురించి మాట్లాడుకున్నాము. సహనం, భగవంతుడి మీద విశ్వాసం ఉంటే అది క్షమాగుణాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తుంది అనేది. ఇక రెండవది స్వామి చెప్పింది ధైర్యం. ఈ ధైర్యం అనేది అనే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏదైనా సరే గణేష్, ఇప్పుడు మీరు మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా సరే మంచి చేద్దాం అనుకుంటే దానిలో ఉండే కష్ట నష్టాలు ఉంటాయి. మనం మంచి ఉద్దేశంతో మంచి ఇంటెన్షన్తో మంచి పని చేద్దాం అని బయలుదేరాం కదా అని అంతా బాగా జరిగిపోతుంది అనుకోవడం అది
బుద్ధి తక్కువ.
మనం దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి. సో అది చెప్తారు చూడండి, నేను శాకాహారిని కాబట్టి పులిన నేను చేయదంటారట, అది ఎటువంటి మూర్ఖత్వమో. అలాగే ఇది కూడా మనకి, మనం మంచివాళ్ళం కాబట్టి మనకి కష్టాలు రావనుకోవడం కూడా అలాగే ఉంటుంది. అందులో మనం పర్సనల్ గా వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక సాధనలో ఏదైనా మనం సాధిద్దాము, ఒక గోల్ అనేది పెట్టుకుని అక్కడ రీచ్ అవ్వాలంటే ఆ సాధనలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటిని మనం ఎదుర్కొని ధైర్యంగా వాటిని అధిగమించగలిగితేనే మనం దాన్ని దాటి ముందరికి వెళ్ళగలం. ఆ 1 మైల్ నడిస్తేనే 2 మైల్కి చేరుకోగలం. అంతేకాని ఇక్కడి నుంచి అక్కడికి మనం జంప్ చేసి వెళ్ళలేము. అండ్ ఇలాంటివన్నీ మనం ఫేస్ చేసి వాటిని తట్టుకోగలిగి వాటిని దాటి రాగలిగితేనే మనకి ఆ మనసుకి ఆ శక్తి అనేది కూడా వస్తుంది అనుకుంటుంది. సో ఇటువంటి ఆటంకాలన్నీ ఎదురవుతాయి అని కూడా పాపం మన స్వామి మనకి అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉంచుతారు కాబట్టి అది కూడా చెప్పారు. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి చేసే సాధనలో ప్రతి అడుగులో మనకి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి కావాల్సింది ధైర్యం. ఈ ధైర్యం కూడా ఒక రకంగా చూస్తే మనకి భగవంతుడి మీద ఉన్న విశ్వాసం వల్ల ఎంతో అంతులేని ధైర్యం
వస్తుంది.
అది మన అందరికీ పర్సనల్ గా తెలిసిందే కదా.
మీరు ఇది చెప్తుంటే ఒక సన్నివేశం గుర్తొస్తుంది. 1999 సంవత్సరం అది, స్వామి విద్యార్థులందరి చేత ప్రతి సంవత్సరం కాన్వకేషన్ డ్రామా ఉంటుంది కదా, నవంబర్ 22. ఆ కాన్వకేషన్ డ్రామాకి ఆ సంవత్సరం థీము పాండవులు, కృష్ణుడు వాళ్ల మీద అన్నమాట. ఒక సన్నివేశంలో పాండవులు అరణ్యవాసంలో ఉంటారు, ఎన్నో కష్టాలు పడతారనమాట. వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే అన్న ఆలోచనలో అందరికీ కలుగుతుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక పరిస్థితిలో శ్రీకృష్ణుడు ఎంటర్ అవుతాడు సీన్ లోకి. స్వామి డైరెక్ట్ చేసిన సీన్ అనమాట ఇది. శ్రీకృష్ణుడు వచ్చి ధర్మరాజు పాపం మిగతా 4 పాండవులకి సర్ది చెప్తూ ఉంటాడు, మీరు ఇది కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, మనం భగవంతుడి మీద విశ్వాసం ఉంచుకోవాలి అని చెప్తూ ఉంటాడు. కానీ సాక్షాత్తు భగవంతుడు చెప్పడం వేరు, ఒక మానవ మాత్రుడు చెప్పడం వేరు. అప్పుడు భగవంతుడు సీన్లోకి వస్తాడు. శ్రీకృష్ణుడు వచ్చి స్వామి ఏం చెప్తారంటే, మీకు ఒక మంత్రం చెప్తాను నేను, మీరు ఇన్ని కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి ఒక ఆకు తీస్తాడు. ఆ చెట్టు నుంచి ఒక ఆకును తీసి తన, ఇది స్వామి స్వయంగా డైరెక్ట్ చేసింది, ఏ ఎలా ఉన్నదో అలాగే చెప్తున్నాను. స్వామి యొక్క హెయిర్ పిన్ ఉంటుంది శ్రీకృష్ణుడికి త్రిశూలం టైప్ లో, ఆ త్రిశూలం హెయిర్ పిన్ తీసి ఆకు మీద ఒక సెంటెన్స్ రాస్తాడనమాట. ఆ సెంటెన్స్, ఇది ఇంగ్లీష్ డ్రామా కాబట్టి ఇంగ్లీష్ లో చెప్తాను ఆ సెంటెన్స్, దిస్ టూ షెల్ పాస్.
దిస్ టూ షెల్ పాస్,
మీరు ఎప్పుడు కష్టంలో ఉన్నా ఈ మంత్రాన్ని మీరు జపించుకోండి, మీకంతా మంచి జరుగుతుంది అంటాడనమాట. అని కృష్ణుడు వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళు తర్వాత సారి వాళ్ళకి ఒక కష్టం ఎదురైనప్పుడు ఈ ఆకులు ఏమున్నది, కృష్ణుడు ఏం చెప్పాడు అని చెప్పి చూస్తారనమాట. దిస్ టూ షెల్ పాస్ అంటే ఇది కూడా కదిలే మేఘాల వంటిది, ఇది వెళ్లిపోతుంది అని చెప్తారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్వామి ధర్మరాజ్యత ఈ సన్నివేశంలో నాలుగు విధాలుగా స్వామి ఈ మాట పలికిస్తారనమాట. దిస్ టూ షెల్ పాస్, దిస్ టూ షెల్ పాస్, దిస్ టూ షెల్ పాస్, దిస్ టూ షెల్ పాస్ అని నాలుగు విధాలుగా స్వామి ఎంత అంటే దాని మీద ఎంత స్ట్రెస్ ఇచ్చారో తెలుస్తుంది అనమాట. సో ఈ
ఏది స్థిరంగా ఉండదు,
అన్ని కదిలే మేఘాలు ఉంటాయి చెప్తారు కదా స్వామి. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, అదే విధంగా పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్. సో మనకు కష్టం వచ్చిందంటే తప్పకుండా ముందు సుఖం ఉన్నది, వెనకాతల సుఖం వెళ్లిపోయింది అని ఆలోచించుకోవాలి. అదే సుఖం వస్తే ముందు తప్పకుండా కష్టం పొంచి ఉందని మనం వేచి చూడాలన్నమాట. దానికోసం
దానికి మనం ప్రిపేర్డ్ గా కూడా ఉండాలి,
ధైర్యంగా ఉండాలి
ఆ ధైర్యం కూడా మనకి దేవుడి మీద ఉన్న విశ్వాసం వల్ల, నమ్మకం వల్ల ఎంతో ధైర్యం వస్తుంది మనకి. మన డైలీ లైఫ్ లోనే చూసుకుందాము, ఏదైనా చిన్న కష్టం వచ్చినా, లేదు ఎంతో పెద్ద కష్టం వచ్చినా కూడా నా స్వామి నాతో ఉన్నారు అనుకుంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఆ వచ్చే ధైర్యం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, ఏదైనా ఫేస్ చేయగలిగే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మరి ఇలాంటి మార్గంలో ఇన్ని కష్టాలు ఉంటే నేను ఎలా భరిస్తాను, ఇలా ఇవన్నీ భరించి మళ్లీ నేను ఈ క్షమాగుణాన్ని ఎలా పెంపొందించుకుంటాను, ఇవన్నీ మనకి నేచురల్ గా వచ్చే ప్రశ్నలే. స్వామి చెప్తారు, నిజానికి ఈ దుఃఖాలన్నీ ఎంతో పెద్ద కష్టం కాదు మీరు అనుకుంటున్నట్టు. అన్నిటికంటే జీవితంలో పెద్ద కష్టం ఏంటంటే, అద్వైతం నుంచి వచ్చిన మీరు ద్వైతంలో జీవితాన్ని గడపడం, ద్వైత భావంతో జీవించడమే అన్నిటికంటే పెద్ద కష్టం. దానిని అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలని ఆలోచించాలి, కానీ ఆ మార్గంలో వచ్చే కష్టాల గురించి ఆలోచించద్దు అని చెప్తారనమాట. ఇలా దీన్ని అధిగమించుకోవడానికి సులభమైన మార్గం క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం అని కూడా చెప్పారు స్వామి. సో అందుకు అవసరమైతే ఎలాంటి కష్టాలకైనా సిద్ధపడాలి అని కూడా అంటారు, మీకు తెలిసిందే కదా.
మరి అదే సమయంలో స్వామి చెప్తారు, ఈ యాక్సెప్టెన్స్ అంటే ప్రతి విషయం, ప్రతి సన్నివేశం మన జీవితంలో జరిగేది మన మంచి కోసమే అని ఒకే ఒక ఆలోచన మనకి ఎప్పుడు ఉంటూ ఉండాలి. అది ఏం నిరూపిస్తుందంటే భగవంతుని మీద మనకి చాలా దృఢమైన విశ్వాసం ఉన్నదన్న విషయం మనకి నిరూపిస్తుంది.
అవును, అది ఈ సంఘటన వల్ల లేదు ఈ కష్టం వల్ల నాకు మంచి జరుగుతుంది అని భగవంతుడు అనుకున్నాడు కాబట్టి ఇది జరగనిస్తున్నాడు అనే నమ్మకం ఉంటే ఏది పెద్ద కష్టంగా అనిపించదేమో.
అంతే, ఈ సందర్భంలో స్వామి చెప్పిన ఒక మంచి చిన్న కథ గుర్తొస్తుంది నాకు, అన్ని మన మంచికే అని. ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఈ కథ స్వామి చెప్తున్నప్పుడు. ఒకసారిట ఒక రాజు మంత్రి ఉన్నారంట, రాజుకి చెరుగళ్ళు అంటే చాలా ఇష్టమట. సో ఒకరోజు ఇద్దరు కొలువులో కూర్చొని పాపం రాజు కత్తితో ఈ చెరకు ముక్కలు కోసుకొని తింటున్నాడట మంత్రితో మాట్లాడుతూ. అనుకోకుండా వేలు కోసుకుని తెగిపోయిందంట. పాపం చాలా బాధలో ఉన్నాడు రాజు. అప్పుడు మంత్రికి చూపించాడు ఇట్లా దెబ్బ తగిలిందంటే, మంత్రి అన్నాడంట ఇది మీ మంచి కోసమే అన్నాడంట. రాజుకి ఆ నొప్పిలో పాపం కోపం ఆపుకోలేక మంత్రిని మన సైనికుల్ని పిలిచి చెరసాల్లో వేసేయండి వీడిని, వీడిది నన్ను హాస్యాస్పదంగా చూస్తున్నాడు,
నేను ఇంత కష్టంలో ఉంటే
ఇలాగ అంటున్నాడు. సరే చెరసాల్లో ఇది నా మంచి కోసమే అంటాడంట మంత్రి. తర్వాత రోజు ఏమవుతుందంటే రాజు వేటకెళ్తాడు అర్లీ మార్నింగ్. వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఒక కోయ వాళ్ళందరూ రాజును పట్టుకుని ఆ రోజు వాళ్ళకి ఒక సంబరం, నరబలి ఇవ్వాలట. రాజు అక్కడికి దారి తెప్పి వాళ్ళకి దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు అన్ని సంసిద్ధం చేసుకుంటాడు. ఈ ఆ కోయవాళ్ల యొక్క రాజు వచ్చి బలి ఇవ్వడానికి ప్రారంభిస్తాడు. ఇవ్వబోతుండగా ఒకసారి చూస్తాడనమాట రాజుని, అన్ని సవ్యంగా ఉన్నాయా రాజులోని అని. చూస్తున్నప్పుడు ఒక వేలు మిస్సింగ్ గా కనిపిస్తుంది. అప్పుడు చాలా భయం వేసి ఇది చాలా అపశకునంగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారికి ఇట్లాగిస్తే సగం ఇచ్చిన నైవేద్యంలా ఉంటుంది, వీడు మా కొద్దు పో అని చెప్పి విడిపించి పంపించేస్తాడు. అప్పుడు రాజుకి అర్థమవుతుంది, అరే మంత్రిని అనవసరంగా నేను శిక్షించేనే, ఇది నా మంచి కోసమే జరిగింది అని చెప్పి
జరగకపోతే
బలిపోయేవాడు. అలాగనే వెంటనే రాజ్యానికి వెళ్లిపోయి అతన్ని విడిపించి తీసుకుని రమ్మంటాడు. వచ్చినప్పుడు మంత్రిని అడుగుతాడట, మంత్రి సరే నాకు మంచిదైంది, నీకిది ఎలా మంచిదైంది అని చెప్తాడు. అడిగితే మంత్రి అంటాడు, రాజా మీతో పాటు నేను ఈరోజు నేను అడవికి వేటకు వచ్చుంటే మీ వేలు తెగిపోయింది, సరే నా వేలు బాగానే ఉంది కదా, నన్ను బలిగా తీసుకునేవారు వాళ్ళు, ఇలా నా జీవితాన్ని నేను కాపాడుకున్నాను, ఇది నాకు మంచిదైంది అన్నాడంట. సో ఇట్లాగా జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా అది మనం మంచి కోసం అనుకోవాలి.
సో అలాగే ఏదైనా ఒక్కొక్కసారి కష్టం వచ్చినా కూడా అది కూడా మన మంచి కోసమే అని దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవటమే. సో ఇన్ని కష్ట నష్టాలుంటే మరి ఆ కష్ట నష్టాలను ఎదుర్కొని మనం ముందుకు సాగాలి అని. ఒక రకంగా చెప్పాలంటే మనం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఈ గుణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంచెం సులభంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ కష్టాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మనకి దానిలో ఉండే బాధ
తెలుస్తుంది.
ఇప్పుడు పాండవుల్ని ఉదాహరణగా చెప్పారు స్వామి. వాళ్ళు మాయాజూదంలో పాపం కౌరవులు వాళ్ళ రాజ్యం అంతా లాగేసుకున్నారు. అది కాకుండా వాళ్ళ రాణిని అంతగా అవమానించారు. ఎంతో గొప్ప కష్టం ఆవిడికి పాపం. ఇంత చేసి వాళ్ళని అరణ్యాలకు పంపించేశారు. వాళ్ళ అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు వదలలేదు. వాళ్ళని ఇంకా అవమానించాలని దుర్యోధనుడు కౌరవులు ఎంతో పెద్ద సైన్యం తీసుకుని వస్తారు వాళ్ళుండే ప్రదేశానికి. కానీ వాళ్ళ దురదృష్టం కొద్ది మరి వాళ్ళ ఇంటెన్షన్ ని బట్టే ఫలితం ఉంటుంది కదా. అక్కడ యక్షులు ఉంటారు, వాళ్లతో వీళ్ళు గొడవపడి వాళ్ళు వీళ్ళని బందీలు చేసి పట్టుబోతూ ఉంటారు. అప్పుడు పాండవులు వెళ్లి వాళ్ళని విడిపించి
కాపాడతారు.
అలా చేసి వాళ్ళు ఎంతో క్షమామూర్తులుగా గొప్ప పేరు తెచ్చుకున్నారు అని చెప్తారు స్వామి. వాళ్ళకి ఎవరి వల్ల వాళ్ళకి అంత కష్టం కలిగిందో వాళ్ళు వదిలేసి ఉండొచ్చు, నాకేంటి వీళ్ళు నన్ను ఇంత కష్టపెట్టారు అని చెప్పి అలా వదలకుండా వాళ్ళు ధర్మాన్ని ఆచరించారు. ఆ ధర్మాన్ని ఆచరించడంలో వాళ్ళ క్షమాగుణాన్ని రుజువు చేసుకున్నారు అని.
యాక్చువల్గా దీంట్లో రెండు అంశాలున్నాయి. ఒకటి, కొంతమందికి ఒక విధమైనటువంటి ఆలోచన కలగచ్చు, అస్తమానం వీళ్ళకి కష్టాలే వస్తున్నాయి అని మనం పాండవుల గురించి ఆలోచిస్తున్నాం.
వాళ్ళు పాపం మొదటి నుంచి
కష్టాలే. కానీ ఇంకొక వైపు ఏంటంటే కౌరవులు దుర్యోధనుడు ఏం ఆలోచించారు, వీళ్ళు పిరికి వాళ్ళు అనుకున్నారు, వీళ్ళ సహనాన్ని వీళ్ళ క్షమని చూసి వీళ్ళు పిరికి వాళ్ళు అనుకున్నారు. కానీ స్వామి ఒకసారి ఏం చెప్తున్నారో విందాం. ఈ క్షమ ఎంత, క్షమే కాదు మనం జీవితంలో ఎలా కష్టాలని ఫేస్ చేయాలి అనే విషయం స్వామి చెప్పగా మనం విందాం.
మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి. ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి. కష్టములు, దుఃఖములు, విచారములే లేకుండా మానవత్వం రుచించదు. మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు, దుఃఖములే. సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది. ప్రహ్లాదు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికీ ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఇచ్చింది. కానీ కలి ప్రభావం చేత కష్టములు కలుగకూడదు, కాలు కడప దాటకూడదు, కాసు ఖర్చు కాకూడదు, కైవల్యం ఉట్టి ఒడిలో పడాలి. ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది. కష్టముల ద్వారా లభించినటువంటిదే మనకు సరి అయినటువంటి బలమును అందిస్తుంది. స్వామి మాకెట్టి కష్టములు, నష్టములు, దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు. ఇది సరి అయిన ప్రార్థనే కాదు. రావాలి కష్టాలు, దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని జయించాలి, దాన్ని సాధించాలి, సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
సో మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని బాధని సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే మనకి ఎదుటివాడి కష్టం కూడా మన కష్టం లాంటిదే అనే ఆలోచన వస్తుందో అది మనకి క్షమకి అంకురార్పణ జరిగినట్టనమాట. అలాగే మనకు కలిగిన కష్టం మన వల్ల ఇంకొకళ్ళకి కలగకూడదు అనుకుంటాం, అది రెండో స్టేజ్. ఆ ప్రయత్నం మనలో ఉన్న క్షమాగుణాన్ని కొంచెం పెంచుతుంది. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది, ఎదుటి వారి వల్ల మనకి కష్టం కలిగినా కూడా వాళ్ళకి మనం తిరిగి కష్టాన్ని ఇవ్వకూడదు.
అంటే వాళ్ళు చేసిన అపరాధం మనం మర్చిపోవడం అనేది చాలా ఉత్తమమైన లక్షణం.
అవును అవును. సో ఈ మొహమ్మద్ ప్రవక్త జీవితంలో చూస్తే ఆయన మీద, ఆయన అంటే ఇష్టం లేని ఒక మహిళ, ఒక స్త్రీ, ఆయన రోజు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఆ మార్గంలో వాళ్ల ఇంటి మేడ మీదకి వెళ్లి ఆయన మీద చెత్త జల్లేదిట. ఇంట్లో ఉన్న చెత్తంతా పోగు చేసుకుని వెళ్లి ఆయన నెత్తి మీద వేసేదిట పాపం. అలా చేస్తున్న ఆవిడ రెండు రోజులు కనిపించలేదుట. ఈయన అయ్యో ఈ పాపం ఈవిడ రోజు నా మీద చెత్తేసేది రావట్లేదు ఏమైంది ఈవిడికి అని ఒక రోజు ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆవిడికి ఒంట్లో బాగోక ఎవరు చూసుకునే వాళ్ళు లేక ఒక దగ్గర పడుకుని ఉన్నారట. అప్పుడు మహమ్మద్ ప్రవక్త ఆయన వెళ్లి ఆయన ఆవిడికి సేవ చేసి ఆవిడ ఆరోగ్యం బాగయ్యేదాకా వండి పెట్టి సేవ చేశారట. అలా చేసిన ఆయన లేదు జీసస్ క్రైస్ట్. ఆయన్ని తీసుకుంటే ఆయన్ని సిలువ వేసి ఆయన ప్రాణాలు తీసే టైంలో కూడా ఆయన చివరి ప్రార్థన వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించు అని ప్రార్థించాడు. ఎంత గొప్ప క్షమో చూడండి. అది తన ప్రాణాలని నిలువున తీస్తున్నా కూడా వీళ్ళని క్షమించు, వీళ్ళకి ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, అందుకని వీళ్ళు ఆయన రీజన్ కూడా చెప్పారు భగవంతుడికి, వాళ్ళకి తెలియక చేస్తున్నారు క్షమించు అని. అలా చెప్పిన జీసస్ క్రైస్ట్. లేదు మనం రామాయణంలో స్వామి చెప్తారు, రామకథ రసవాహినిలో హనుమంతుల వారు సీతాదేవిని చూసి చాలా బాధపడతారట. అయ్యో నీకేంటమ్మా జగజ్జననివి, ఈ రాక్షసులు స్త్రీలు వీళ్ళందరూ, ఈ రాక్షసులు నీ చుట్టూతో కూర్చోవడం ఏంటి, వీళ్ళని నిన్ను మాట్లాడడం ఏంటి, వాళ్ళు ఎన్నో మాటలు అనేవారట ఆవిడ్ని రావణుణ్ణి భర్తగా స్వీకరించమని. ఇటువంటి మాటలు నువ్వు వీళ్ళ ద్వారా వింటున్నావా, నేను వీళ్ళందరినీ చంపేస్తాను అని. అంటే ఆవిడ ఆయనకి నచ్చ చెప్పారట, నువ్వు నీ ప్రభు మాట విని ఎలా నా దగ్గరికి వచ్చావో వీళ్ళు వాళ్ళ నాయకుడి ఆజ్ఞను పాటిస్తున్నారంతే, ఇందులో వీళ్ళ తప్పే ఉంది, పాపం వాళ్ళని క్షమించు, వాళ్ళ తప్పేం లేదు. ఇలాగూ అందరూ మనకి నేర్పించింది క్షమాగుణాన్ని అలవాటు చేసుకోండి, అభివృద్ధి చేసుకోండి అని.
కానీ ఇది జీవితంలో ఇలా అలవరచుకోవడం చాలా అంత సులభమైన పనేం కాదు. కానీ జీవితంలో విలువైన ఏ వస్తువు కూడా ఇందాక స్వామి చెప్పినట్టు మీకు కైవల్యం కావాలంటే ఇలా ఉట్టిపడి రాదు మనకి అని కూడా చెప్తున్నారు ఇక్కడ. అది నిలవనే నిలవదు, అది మనం ఎంతో కష్టపడితేనే గానీ అది మన దగ్గర ఉండదు. అలా చెప్తూ కొంతమంది తెలియక కష్టాలను కలిగిస్తే కొంతమంది తెలియకుండా అది అనుభవిస్తూ ఉంటారన్నమాట. మరి జీవితంలో అత్యంత కష్టమైన విషయం మనకి చెప్పని క్షమాపణను స్వీకరించి తెలిసి కూడా కష్టపెట్టిన వారిని క్షమించగలిగి ఉండటం, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ వాళ్ళు చేసిన తప్పును మనం సంపూర్ణంగా మర్చిపోవడం అనేది అత్యుత్తమమైన లక్షణం అన్నమాట క్షమ. సో కారు నడవటానికి ఏ విధంగా పెట్రోల్ కావాలి, పొగ రావాలంటే ఎలా నిప్పు ఉండాలో అలాగే ప్రతిదానికి ఒక ఆధారం అనేది ఉంటుంది. మరి ఆధ్యాత్మిక ప్రగతికి మనం అభివృద్ధి అవ్వటానికి ఈ క్షమ అనేది ఎంతో ఉత్తమమైన లక్షణం. ఇది తప్పకుండా ప్రతి సాధకుడు అలవర్చుకోవాల్సిన విషయం అని స్వామి మనకి ఇప్పటిదాకా చెప్పారు. భగవంతుని మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యంతో ముందుకు సాగిపోతేనే మన సాధన తప్పక సత్ఫలితాలను ఇస్తుందంటారు మన స్వామి.
అవును. సో మనం ఇప్పటిదాకా స్వామి చెప్పిన మాటలు విన్నాము, స్వామి మాటల్లోనూ విన్నాము. ఇంత విన్నప్పుడు ఈ రోజు నుంచి అయినా పర్సనల్ గా నేను, అలాగే మీరు మన శ్రోతలు కూడా ఈ విషయాలను కనీసం గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే ఏదో ఒక మార్గంలో మనల్ని ఒక మంచి మార్గంలో పెడతాయి, అవసరమైనప్పుడు మనకి గుర్తొస్తాయి. ఇది మనం గుర్తు పెట్టుకుంటే మనకి అటువంటి సిచ్యువేషన్, సందర్భం, పరిస్థితి ఎదురైనప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా మీరు
రెస్పాండ్ అవుతాం,
మీరు చెప్పినట్టు రెస్పాండ్ అవుతాం అన్నమాట.
అంటే మనం ఇప్పుడు విన్నాం కాబట్టి తప్పకుండా ఆ సిచ్యువేషన్ వచ్చే అవకాశాన్ని స్వామి వెంటనే ఇచ్చేస్తారు, ఎందుకంటే మనను ఆధ్యాత్మికంగా పురోగతి చెందారనేదే స్వామి ఉద్దేశం.
అవును,
అంతే. అది ఎంత తొందరగా జరిగితే స్వామికి మనం అంత చేరువవుతామని స్వామి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు.
మనం స్వామి కోసం వెయిట్ చేయడం కాదు, ఆయన 100 రెట్లు ఆతృతతో మన కోసం వెయిట్
చేస్తున్నారు. స్వామి వెతుకుచూ ఉన్నాను, వెతుకుచూనే ఉన్నాను, నిజమాన పరుణిని. మరి ఈ అవకాశాన్ని స్వామి మాకు ఇచ్చినందుకు, శ్రోతలందరితో ఈ మంచి విషయాలను పంచుకునేదానికి ఈ అవకాశాన్ని స్వామి మాకు కల్పించినందుకు మనసారా స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న లలిత గారికి కూడా మా శ్రోతలందరి తరపున, రేడియో సాయి బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాయిరాం లలిత గారు,
సాయిరాం గణేష్, ఈ ఇలాంటి మంచి విషయాలని మన శ్రోతలతో పంచుకున్నందుకు, మనసులో ఉన్న మాటల్ని చెప్పుకున్నందుకు, స్వామి అవకాశం కల్పించినందుకు స్వామికి ధన్యవాదాలు. అలాగే ఓర్పుతో విన్న శ్రోతలకు కూడా, మీకు కూడా సైరా,
వాళ్ళ క్షమాగుణానికి మనందరం జోహార్లు చెప్పాలి. మరి ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. భజన తర్వాత వేదం శిక్షణ తరగతితో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సాయిరాం.